శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
మనిషి జీవితం ఎప్పుడు సంఘర్షణ. సంఘర్షణ ఉంటే కానీ వీడికి విముక్తి లేదు. అన్ని జీవితాలు సంఘర్షణేనండి, యుద్ధమే. అసలు మన మనస్సులో భారతం అనే ఒక మహాసంఘర్షణ. ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు, ఒకవైపు మంచి, ఒకవైపు చెండ, ఓవైపు చిక్కు, మళ్ళీ చిక్కుముడి పెట్టడం, విఘ్నం, విఘ్న నివారణం, అన్నీ మనలోనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు జయించుకుంటూ వెళ్ళడమే సాధన. సాధన అంటే ఇంకెంతకంటే ఏముంది పెద్ద, దానికి ఇంత నిర్వచనాలు ఇచ్చి అర్థం కాని రీతిలో పెట్టేస్తున్నారు. కానీ చాలామంది నీలో నిరంతరం ఒక సంఘర్షణ వస్తే చెయ్యొచ్చా చేయకూడదా అనుకుంటే ఆ కష్టాన్ని తొలగించుకుని ధైర్యంగా వెళ్ళిపో. ఎవడన్నా నిన్ను తిట్టాడు పట్టించుకోకు, పొగిడాడు తలకాయ నెత్తికెక్కించుకోకు, కళ్ళు నెత్తికి ఎక్కవద్దు, అలాగని ఏడుస్తూ కూర్చోకు. తెగడతా పొగడతా రెండింటికి అతీతంగా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పో. ఇదే సాధన. ఈ సాధన వల్ల పరమేశ్వర అనుగ్రహం పొందు. ఆ పొందటమే ఫలితం అంటే. కాబట్టి ఇంతకీ చెప్పొచ్చేది, కైలాసంలో ఈ శివుడి దగ్గరుండే ఈ ప్రమద గణాలే ఇలా రెండున్నాయి. ఈ రెండు గణాలకి ఎప్పుడూ పడేది కాదు. దాంతో శివుడికి కోపం వచ్చింది. నా దగ్గరకు వచ్చిన మీ బుద్ధి మారదరా, మీ మిమ్మల్ని అదుపులో పెట్టడానికి ఒక నాయకుడు కావాలి అన్నాడు ఆయన. శివమాయ వల్ల ఆయన దగ్గర చేరిన వాళ్ళు కూడా అలా ఉన్నారు అంటే ఇంకా పీఠాలలో ఆధిపత్యం కోసం శిష్యులు కొట్టుకోవడంలో ఆశ్చర్యమే ఉందండి. మీరు చూస్తున్నారు కదా, చాలా చోట్ల గుళ్ళల్లో కానీ పీఠాల్లో కానీ అన్ని చోట్ల ఇదే వర్గాల పోరాటాలు చూస్తూనే ఉన్నాం కదా మనం. పెద్ద పెద్ద సంస్థానాల్లో, దేవస్థానాల్లో మహానుభావులు అనుకున్న గురువుల దగ్గర వాడికి గురువుగారు పదవిచ్చారు నాకు ఇవ్వలేదు, వాడికి ఇంపార్టెన్స్ నాకు ఇంపార్టెన్స్ లేదు, ఈ గొడవలు అప్పటి నుంచి ఉన్నాయన్నమాట. కైలాసం నుంచి కూడా వీళ్ళని అదుపులో పెట్టడానికి ఒక అంకుశం లాంటి నాయకుడు కావాలిగా. అందుకని శ్రీ మహావిష్ణువుని పిలిచి, బ్రహ్మని పిలిచి, నారదాదులందరి సమక్షంలో ఈ విఘ్న గణాలని అదుపులో పెట్టడానికి ఎవడు సమర్థుడు అని అడిగాడు. నేను చెబుతానండి అన్నాడు నారదుడు. నువ్వే చెప్పు అన్నారు లోక కళ్యాణం కోసం పరమేశ్వరులు. మీ అబ్బాయిలు ఇద్దరు గొప్పవాళ్ళే కదండి, మళ్ళీ బయట వాళ్ళని పెడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి గణపతినో కుమారస్వామినో ఇద్దరిలో ఎవరో ఒకరిని, మళ్ళీ ఇక్కడ ఇద్దరిలో ఎవరో ఒకరిని, ఎవరు బలవంతులు, ఎవరు వేగంగా ప్రయాణిస్తారో, ఎవరి కంఠంలో మాధుర్యం ఉంటుందో, ఎవడు దేవతలందరికీ నాయకుడు కాగలడో వాడికి ఈ ఆధిపత్యం ఇవ్వకూడదా అన్నాడు. నారద కొంపం ఉంచావు కదటయ్య, మళ్ళీ ఇద్దరిలో ఎవరు గొప్పవాడు అని ఆ ఇద్దరికి మధ్యలో పెట్టావు నువ్వు. ఏదో ఫలానవాణి చేసేయంటే తగాద ఎప్పుడు రాదు. ఇద్దరిలో ఎవడు గొప్పవాడు అనగానే ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళని మీరో మీరు మాట్లాడండి అంటే వాళ్ళు ఏమనుకోరు. మీరు ఎవరు గొప్పవాడో వాళ్ళు వచ్చే పని చేస్తాను చెప్పండి అంటే తగ్గు తెచ్చిపోతారు. అదనమాట మూడే పెట్టడం అంటే. ఇప్పుడు ఇలా పెట్టేవేమిట్రా నాయన అంటే, నాకు తోచింది చెప్పాను స్వామి, అయినా ఘటనా ఘటన సమర్థులు, మీ మాయ ముందు మేమెంత అన్నాడు నారదుడు. అనగానే కుమారస్వామి లేచి నేను వీరుణ్ణి అన్నాడు. గణపతి నేను ఇంకా వీరుణ్ణి అన్నాడు. ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. ఎందుకు వచ్చింది ఈ గొడవ, నిర్ణయం కూడా నువ్వే చేసేయి అన్నాడు నారదుడు. ఆయన భూమండలం చుట్టూ మహావేగంగా మూడు మార్లు ప్రదక్షిణ చేసి ఎవడొస్తాడో వాడికి పట్టాభిషేకం చేసేయండి, గాణాధిపత్యం ఇచ్చేయండి అన్నాడు నారదుడు. ఓ సిద్ధంత పని అని వెంటనే కుమారస్వామి వారు మంచి నెమలెక్కేసి ఝామని ఆకాశంలో ఎగిరిపోయాడు. ఆయనకి ఇంకా రైలు ఎక్కర్లేదు, బస్సు ఎక్కర్లేదు, ఇమ్మిగ్రేషన్ ఎక్కర్లేదు, విమానం ఎక్కర్లేదు. ఆయన విమానంలో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు గణపతికి వచ్చిన ఇబ్బంది, ఆయనకు అసలే బొజ్జ, దానికి తోడు సభ చూస్తే లజ్జ, వాహనం చూస్తే ఎలక, ఎలా పరిగణన చేయటం మరి? అందుకని నాన్నగారు, ఏమిటండి ఈ పరీక్ష అంటే, నాన్నగారు కిక్కులు మనకుండా భార్యతో పాటు కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాడట. తండ్రి కదా, పక్షపాతం ఉండకూడదు, అందుకని సమాధిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఈయన పక్కనున్న విష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి మా తమ్ముడు గారు ఎగిరిపోయారు ఆకాశంలో, వాడు గ్యారంటీగా 3 ప్రదక్షిణలు చేసి ముందొచ్చేస్తాడు, నేను ఎగరలేను కదా, నా సంగతి ఏమిటన్నాడు. నాయన, ఆయన బలాన్ని ఉపయోగించి వెళ్ళాడు, నువ్వు బుద్ధిని ఉపయోగించకూడదా అన్నాడు ఈయన. అంటే ఏమిటన్నాడు మళ్ళీ ఈయన, కొన్ని పనులు తెలివితేటలతో చెయ్యాలి, కేవలం ధనంతో బలంతో చెయ్యలేము. తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం అని ఋగ్వేద సంహిత చెబుతోంది. ఎదురుగుండా మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు, పైగా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సమస్త లోకాలు కడుపులో పెట్టుకున్నవాళ్ళు. చేసేవయ్యా అన్నాడు ఈయన. వెంటనే నేను భలే చమత్కారం చెప్పావు స్వామి అని తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు యాని కాని చెపాప అని, జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్నాడు. ఈ మధ్యన పురోహితుడు ప్రదక్షిణ పదే పదే అంటే పదే పదే చేతిలో పెట్టేసి అది ప్రదక్షిణ అన్నట్ట. మామూలు దక్షిణ కాదు అది, ప్రదక్షిణ, ప్రకృష్టమైన దక్షిణ, నా దక్షిణ పదే పదే అని. పదే పదే అంటే వాడికి తెలియక 10 రూపాయలు పెట్టాడు. పదే పదే అంటేది కాదు, 10 × 10 పదే పదే కాబట్టి 10 పదులు 100 అయ్యా, మళ్ళీ పదే పదే అన్నామంటే 100 పదులు 1000, 1000 పదులు 100 అన్నాడు ఆయన. ఏం చేస్తాం, వారి వారి తెలివితేటలు బట్టి అవి నిర్వచనాలు. మొత్తం మీద ప్రదక్షిణ చేసేసాడు ఈయన. చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాకు పట్టాభిషేకం చేయండి అన్నాడు. ఏం పట్టాభిషేకం, నువ్వు ఇక్కడే కూర్చున్నావు కదా, మీ తమ్ముడు చూస్తే మయూర వాహనం మీద చకచకచక వెళ్ళిపోయాడు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏమిటంటే, నాన్న శాస్త్రాలైనా తీసి పక్కన పెట్టేయండి, లేదా నాకు పట్టాభిషేకం చేయండి, శాస్త్ర ప్రకారం తల్లిదండ్రులకి ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం. నేను ఆది దంపతులు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది సమస్త భువన బ్రహ్మాండాలు ఉదరంలో పెట్టుకున్న మీ ఉదరం చుట్టూ ప్రదక్షిణ చేశాను. మీ ఉదరం చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల సోదరుడి కంటే నేను ముందే ప్రదక్షిణ చేసి వచ్చిన పుణ్యం పొందేశాను. ఇది సూక్ష్మధర్మం, అదేమో బాహుధర్మం అన్నాడు ఆయన. పక్కపక్కనవి బుద్ధిమంతుడివిరా, నీకు వెంటనే పట్టాభిషేకం చేసేసాను, పట్టాభిషేకం అయిన వెంటనే పెళ్ళి చేసేస్తున్నానని సిద్ధి బుద్ధుల్నిచ్చి పెళ్ళి కూడా చేసేసాడు. ఈ పెళ్ళైన 7 తర్వాత మయూర వాహనం మీద కుమారస్వామి అన్ని పాపం తిరిగి తిరిగి లింగాలన్నీ చూసుకుంటూ భూలోకంలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటూ పై లోకాలు కింద లోకాలు సముద్ర స్నానాలు ఆస్నానాలు ఈస్నానాలు దాన ధర్మాలు చేసుకుని వచ్చాడు పాపం. తీరా వచ్చేసరికి కుమారస్వామి గారి కళ్ళకి ఎదురుగుండా సిద్ధి బుద్ధుల మీద చెయ్యి వేసుకుని ఊరేగుతున్న గణపతి కనబడ్డాడు. అన్నయ్య వీళ్ళెవరంటే మీ వదినలు అన్నాడు. నాకు తెలియకుండా ఈ వదినలు ఎప్పుడు వచ్చారన్నాడు ఈయన. అప్పుడు నారదుడు, ఆయన తినగా ఉంటాడా మరి మాట్లాడతాడా, మహానుభావుడు పెట్టవలసిన చక్కగా పెట్టేశాడనమాట. తదా సుర ఋషి ఆగత్య సర్వం వృత్తం జగాదహ. జరిగిందంత పోసగుచ్చినట్టుగా, కుమారా నీకు తెలియదుటోయ్ అని నారదుడు, అయ్యో నిన్ను అమాయకుణ్ణి చేసి ఎంత మోసం చేశారనుకున్నావు, నువ్వు అలా వెళ్ళగానే శ్రీ మహావిష్ణువు ఈయనకి కిటుకు చెప్పాడు, ఆ కిటుకుతో చిటుక్కుని తిరిగేశాడు ఈయన. ఆ దెబ్బతోటి ఈయనకి పట్టాభిషేకం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇంకా నయ్యం, మీ అన్నయ్య గారికి పిల్లలు పుట్టాక నువ్వు బారసాలకు కూడా వస్తావు అనుకున్నాను, ఈలోపు ముందే వచ్చావు కానీ అన్నాడు ఆయన. ఎంత మోసం, నన్నేమో తెలివి తక్కువ వాడిని చేసి బయటికి గెంటేసి ఇంత నాటకం ఆడతారా, ఇదంతా అసలు మా అమ్మ నాన్న దగ్గర ఉంది, శివమాయ శివమాయ అంటే ఏమిటో అనుకున్నాను, ఇంత మాయ చేస్తాడా మా నాన్న అని వెంటనే కుమారస్వామి ఆగ్రహోదగ్గురుడైపోయాడు. కుమారహస శివపుత్ర స్థారకారి మహాబలహ తచ్చుత్వాస కుమారోహి ప్రణమ్య పితరౌచతే జగామ పర్వతం క్రౌంచం పితృభ్యాం వారితోపి. ఇక్కడే ఉంది చమత్కారం. నాన్నగారి మీద అమ్మ మీద కోపం వచ్చింది. కోపం వస్తే సహజంగా లోకంలో వాళ్ళు ఏం చేస్తారు, నాన్న అన్యాయం చేసావు, అన్నయ్యకి పట్టాభిషేకం చేసావు, డబ్బిచ్చావు, నన్ను మోసం చేసావు అని తిడతారు. ఈయన ఒక్క ముక్క మాట్లాడలేదట, ప్రణమ్య పితరూచ. ఎంత అందమైన మాట్లాడే సంస్కారం అంటే అందాన్ని. తల్లిదండ్రులకు ఒక నమస్కారం చేసి అది సంస్కారం. ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులు తిట్టకూడదు అని ఇక్కడ ఈ చరిత్ర చెబుతోంది. ఒకవేళ నాన్నగారికి ఏదో పక్షపాతం నిజంగా కలిగింది, ఏ తల్లికి తండ్రికి పక్షపాతం ఉంటుందని నేను అనుకోను, ఫలానా కూతురు నాకు ఎక్కువ, ఫలానా కూతురు తక్కువ, వాళ్ళకి ఆస్తి ఎక్కువిద్దాం, వీళ్ళకి తక్కువిద్దాం అని ఏ తల్లి అయినా తండ్రి అయినా అనుకుంటే వాళ్ళు నరకానికి పోతారు. పిల్లల్ని సమానంగా చూసేవాళ్లే తల్లిదండ్రులు అంటే. నేను ఎరిగి అలాంటి పక్షపాతం తల్లిదండ్రులకు ఉండదు, మనందరం తల్లిదండ్రులమే కనుక. ఒకవేళ ఉంటే వాడు తండ్రి కాడు, ఎండ్రి పేత అటువంటి వాడు. అందులో జగత్పితరులు అసలు ఎవరు. అందువల్లే కోపం తెచ్చుకున్నాడు కానీ తల్లిదండ్రుల్ని తోలనాడలేదు. తోలనాడక నమస్కారం ఇలా చేసి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అదేమంటున్నాయన, ఎందుకు అని అడగద్దు, నేను వెళ్ళిపోతున్నాను. వెనకే నారదుడు వచ్చి ఎందుకు వెళ్ళడండి ఆయన, ఆయన అలా బయటికి పంపి గణపతికి పట్టాభిషేకం చేశారని ఈయనకి తెలిసింది, తెలిసిందా గిల్లేవా అన్నాడు శివుడు. ఏమండి మరి నేనేం చేయనండి, నన్ను అడిగాడండి, చెప్పకపోతే అసత్య దోషం వస్తుంది కదా అన్నాడు. నారద మా కొంపలు ముచ్చుతున్నావు కదా బాబు, అసలు ఈ గొడవ అంతటికి మూలకారకుడు అన్నట్ట, అంతా శివమాయ అన్నాడు మళ్ళీ ఆయన. నారదుడు ఎంత తెలివేరువాడో చూసారా, సర్వం శివమాయా ప్రభావం. నిజంగా ఇదంతా శివమాయగా అయితే లోకశ్రేయస్సు కోసం ఆ పరమేశ్వరుడు ఒక నాటకం ఆడుతున్నాడు, లేకపోతే ఆయన కొడుకులకి తగాదా ఏమిటి, శివుడి మాయలో కుమారస్వామి గణపతి పట్టణం ఏమిటి, వాళ్ళు అతీతులు వీటికి, కానీ మనల్ని అనుగ్రహించాలి కనుక ఈ పని చేస్తారు. నిజంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఈ తగాదా రాకపోతే కుమారస్వామి తండ్రి మీద అలిగి అక్కడి నుంచి వెళ్ళకపోతే ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం దక్షిణ భారతంలో రెండే రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఒకటి తమిళనాడులో రామేశ్వర లింగం, ఒకటి ఆంధ్రాలో శ్రీశైలం మల్లికార్జున లింగం. ఈ రెండు జ్యోతిర్లింగంలో తెలుగు వాళ్ళకి ఈ జ్యోతిర్లింగం దక్కేదా, అది లేకపోతే మనం ఎలా తరిస్తాం. మనల్ని తరింప చేయడానికి పరమాత్మ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క లింగరూపంలో వెలిసి తద్వారా దగ్గరగా ఉండి ఆకర్షించి అనుగ్రహించడానికి ఆడిన నాటకం కాకపోతే ఆయన ఏమిటి, ఈ పిల్లల మధ్యలో తగాదా ఏమిటి, ఈ చిక్కులు ఏమిటి, విడదీయడం ఏమిటి, ఇదంతా లీల. అందుకే దానికి శివమాయ. తండ్రి మీద అలిగి కుమారస్వామి వెంటనే భూలోకానికి వచ్చేశాడు. ఎక్కడికి, క్రౌంచ పర్వతానికి వచ్చాడు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతంటే మొట్టమొదట శిఖర దర్శనం, ఈ కొండ మీద ఎక్కి అక్కడ చిన్న నంది బొమ్మ లాంటి బొమ్మ ఉంటుంది దానిలోంచి చూడాలి. తర్వాత రెండవ శిఖర దర్శనం గుళ్ళో కలశములు కింద ఉన్నటువంటి కొలనులో కనపడతాయి, అవి కూడా చూడాలి. కుమారస్వామి కైలాసాన్ని విడిచిపెట్టి శిఖర దర్శనం దగ్గరికి వచ్చాడనమాట. అందుకే అక్కడ కుమారస్వామికి గుడి ఉంది చూసారుగా, ఎప్పుడు కూడా అక్కడ సుబ్రహ్మణ్యస్వామి వల్లీ దేవసేనా సమేతుడై ఉంటాడు, అది క్రౌంచ పర్వతం. అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులు, నాయన కుమార నువ్వు వెళ్ళిపోకు, నువ్వు వెళ్ళిపోతే మేము చూడకుండా ఉండలేం అని పుత్ర వ్యామోహంతో వద్దు వద్దని వారించినా వినిపించుకోకుండా వారి నుంచి దూరం అయిపోయాడు. వారించినా వినకుండా అక్కడికి వచ్చి మకాం పెట్టేశాడు. పితృదేవతలకు ఎప్పుడు పిల్లల మీద ప్రేమ ఎక్కువ, పిల్లలంటే కోపగించి నీ మొహం చూడమని వెళ్ళిపోతారు, కానీ తల్లిదండ్రులు చూడకుండా ఉండలేరు. అందుకని కుమారస్య వియోగేన తన్మాత గిరిజా యదా దుఃఖితాసీత్ తదా సింభుః తామువాచ సుబోధకృత్. కుమార కుమార అని తల్లి చాలా ఏడ్చిందట, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. ఆవిడ ఏడుస్తూ ఉంటే శివుడి దగ్గరకు వచ్చి, పార్వతి నువ్వు కూడా లౌకిక ప్రాణుల్లా కొడుక అని ఏడుస్తావు ఏమిటంటే, అలా అంటారేంటండి, పుట్టినప్పుడే దూరంగా అయిపోయాడు నాకు తెలియకుండా, నేను గర్భవతినై పిల్లవాడికి అందామంటే ఈ దేవతలు దిక్కుమాలిన వాళ్ళు వచ్చి మీ వీర్యం అడిగి పట్టుకుపోయారు, అదేదో మీరు గంగలోనూ గంగలోంచి రెల్లుగడ్డిలోకి వెళ్ళిపోయింది, ఆ రెల్లుగడ్డిలో పుట్టాడు, పోని పుట్టాక తెచ్చి పెంచుకుందామంటే దేవతలకి సేనాధిపతిగా పంపారు, దేవసేనానిగా తారకాసురుణ్ణి చంపాక మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేద్దామంటే మళ్ళీ ఈ నారదుడు వచ్చి అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టాడు, ఎప్పుడు ఈ చిన్న కొడుకు నాకు దూరంగానే ఉంటాడు. తల్లికి ఈ చిన్న కొడుకు మీద ఎందుకో కొంచెం ప్రేమ ఎక్కువట. పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా సమానమే, కానీ పెద్ద కొడుకు దగ్గరే ఉండేవాడు, చిన్న కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న పిల్లల కంటే దూరంగా ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో అనిపించడం సహజం కదా, ఎందుకంటే కళ్ళకు కనపడ్డ కనుక. అందుకని వాడంటే బెంగండి, నేను వాడిని చూడకుండా ఉండలేను బాబోయ్ అనగా శివుడు వెంటనే దేవతల్ని ఋషుల్ని, కొడుక నీ కోసం ఏడుస్తోంది రా నాయన కుమార, వచ్చేయమంటే నేను రాను అన్నాడు. ఆయన మళ్ళీ మళ్ళీ బతిమాలితే నేను రాను చెప్పా కదా. ఒక్కొక్కప్పుడు లోకశ్రేయస్సు కోసం అలా అలుగుతారు పిల్లలు కూడా. చివరికి పార్వతి, కొడుకు మనల్ని చూడడానికి రాకపోతే మనం కొడుకును చూడడానికి వెడదాం అన్నాడు ఆయన. ఇది తెలిసింది కుమారుడికి, మీరు కనుక ఇక్కడికి వస్తే ఈ స్థానం మారి ఇంకో చోటుకు పోతానన్నాడు. ఒకవేళ మీరు నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారనుకో, ఇక్కడ సుఖంగా ఉంటున్నాను, ఈ ఊరు వదిలి ఇంకో ఊరు పోతాను, అక్కడికి వస్తే ఇంకో చోటుకు పోతానన్నాడు. ఇది పెద్ద చిక్కు, కొడుకు రాడు, ఒకవేళ వీళ్ళు పెడితే అది వెకేట్ చేసి వెళ్ళిపోతాట, అడ్రస్ కూడా ఇవ్వకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎలా మరి. అందుకని వెంటనే శివుడు మహానుభావుడు ఒక ముసలాయన వేషం వేసుకున్నాడు, బాగా గెడ్డాలు వేషాలు నెరిసిపోయి కదలలేక కర్ర చేతిలో పుచ్చుకుని టిక్కు టిక్ అనుకుంటూ వచ్చాడు. వృద్ధమల్లిక అర్జునుడు అంటారు. అందుకే ఇప్పటికి కూడా శ్రీశైలం వెడితే ముందుగా మనం చూడవలసింది వృద్ధమల్లికార్జునుడిని. ఆ రూపంలో అక్కడికి వచ్చి ఇప్పుడు ఆ వృద్ధమల్లికార్జునుడి గుడి చూసారా, దాన్ని కామధేనువు తొక్కింది, అందుకే చిన్న చిన్న ముక్కల కింద కనపడతాయి, నొక్కుపోయి అక్కడ మకాం పెట్టాడు. పూర్వం అదంతా అడవే కదా, ఇప్పుడంటే గుడి కట్టారు కానీ ఆ అడవిలో ఒక చెట్టు కింద అక్కడ మకాం పెట్టి అక్కడి నుంచి సరదాగా వెళ్ళి ముసలాయన అతి కష్టం మీద ఎక్కుతున్నట్టుగా క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళి కొడుకును చూసి మళ్ళీ అక్కడికి వచ్చేసేవాడు. ఈ హడావిడిలో తన కొడుకుని తాను చూచి సంతోషం పొందుతున్న ఈ తండ్రి గారు పార్వతి విషయం మర్చిపోయాడు. అసలు పార్వతి కోసం వచ్చాడు ఆయన. మా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత వచ్చాడు, అందులో కుమారస్వామి చాలా అందంగా ఉంటాడండి, కొంతమంది ఏమిటో తెలియదు కానీ చూసే కొద్దీ చూడాలనిపిస్తారు, వాళ్ళ మొహాల్లో ఆకర్షణ ఉంటుందన్నమాట. కొంతమంది మొహాలను ఎప్పుడు చూసినా విసుగ్గానే ఉంటుంది, ఆ మొహంలోనూ ముఠముట్లు ఉంటాయి, సంతోషం ఉండదు, ఏ ఎప్పుడు మంచి వస్తారు, అసలు నవ్వే ఉండదు దరిద్ర మొహాలు అని నేను అనలేదు, పురాణాల్లో చెప్పారు, మళ్ళీ నేను అన్నారనేవారు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంటుంది అయ్యో కుమారుడిది, అందుకని ఆ వ్యామోహంలో కబురు పెట్టలేదు. పార్వతీదేవి ఏమండి ఇదేంటండి మీరెక్కడ కూర్చున్నారు రారేమంటే, పార్వతి నువ్వు వచ్చావంటే నిన్ను గుర్తుపెట్టేస్తాడు, అతన్ని చూడ్డానికి నేను ఒక చమత్కారం చేస్తాను, అప్పటిదాకా నువ్వు రాకు అన్నాడు. సరేనంది ఆవిడ. ఈ వృద్ధమల్లికార్జునుడు కొద్ది రోజులు ఇక్కడ ఉండగా ఒక రోజున మహాభయంకరుడైన అరుణుడు అని ఒక రాక్షసుడు పుట్టాడు భూలోకంలో. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. వాడు ఎర్రగా చింత నిప్పులాంటి కళ్ళతో ఉండేవాటి అరుణాసురుడు. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేయగానే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు చావు లేకుండా వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను కనుక అన్నాడు ఆయన. ఇది కుదరదనైనా, పుట్టాక ప్రతివాడు చావక తప్పదు. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాధ్రువం. ఓ వీరుడా, పుట్టినవాడికి మరణం తప్పదు, అది అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా వందేళ్ల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినాధ్రువం, మరణం తప్పదు. అంటే పుట్టాడంటే వాడికి మరణం తప్పదు, పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు గిట్టక తప్పదు. ఆ మృత్యువు కూడా దేహేన సహ జాయతే, దేహంతో పాటే పుడుతుంది. అందుకే ఈ దేహభ్రాంతి లేకుండా చేసుకోవడానికి భవతే విష్ణుస్వరూపాయ భవ తే అని విడదీయకూడదు దాన్ని. భవతే ఒకటే మాట, భవాన్ భవంతౌ భవంతః, అదే చతుర్దేవ భక్తిలో భవతే అవుతుంది. అందుకే భవతే విష్ణుస్వరూపాయ అని, ఎందుకనంటే అక్కడ భవ అంటే శివుడని, తే అంటే నీ కొరకని అర్థం ఆ కర్మ. భవతే విష్ణుస్వరూపాయ అంటే విష్ణుస్వరూపుడవైన నీ కొరకు అని అర్థం అన్నమాట. అంచేత మాయదారి భాష కాస్త చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడకపోతే ఒకసారి కొంపలు మునిగిపోతాయి, అందులో రికార్డ్ అయితే మరీ ప్రమాదం అన్నమాట. సరే మొత్తం మీద ఏదేమైతే ఇప్పుడు శబ్దజ్ఞానం గురించి ఇంకోసారి చెప్పుకుందాం. కానీ భక్తి శ్రద్ధలతో పరమాత్ముడిని నిరంతరం ప్రార్థిస్తే మనకి తెలియకుండానే ఆ జ్ఞానం తనంత తానే వచ్చేస్తుంది. ఈ మూర్ఖుడా దేహేన సహ జాయతే, మానవుడికి పుట్టుకతో పాటే మరణం కూడా పుడుతుంది, అది ఎప్పుడైనా అవ్వచ్చు. కాబట్టి మరణం లేని వరం నేను నీకు ఇవ్వలేను, ఇంకేదైనా కోరుకో అంటే, ఏమండి ఈ లోకంలో రకరకాల జీవులు చూశాను, నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు లేదా ఎక్కువ కాళ్ళు ఉన్న వాటిని చూశాను, ఆరు కాళ్ళు ఉన్న జీవులు ఏమైనా ఉన్నాయా అంటే ప్రస్తుతం లేవన్నాడు బ్రహ్మ. అది ఆయన చాలా టెక్నిక్, ఇప్పటికీ లేవన్నాడు. ఓహో, ఆరు కాళ్ళు ప్రస్తుతం భూలోకంలో లేవు. ఆరు కాళ్ళు కలిగిన ఒక స్త్రీ రూపంలో ఉన్న జంతువు, దానికి రెక్కలు కూడా ఉండాలి, అది శబ్దం చేస్తే నా చెవిలో, ఆ శబ్దానికి నా కర్ణభేరి పగిలి నేను చచ్చిపోయే వరమయ్యా అన్నాడు. వాడు వ్యథ తెలివితేటలు ఉపయోగించి బాగా, అలా అయితే చావమని తథాస్తు అన్నాడు బ్రహ్మ. అదిగో వాడు ఆ కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించేశాడు. ఆ దుర్మార్గుడి భయంకరమైన వేదనని తట్టుకోలేకపోయారు దేవతలంతా. ఇంద్రుడు మొదలైన వాడు పరుగు పరుగున అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా పార్వతీమాత, అరుణాసురుడు గర్వితుడు మమ్మల్ని పీడించేస్తున్నాడు, దుఃఖం తట్టుకోలేకపోతున్నాం బావో అని ఏడ్చారు. అప్పుడు ఆవిడ, అమ్మయ్య సమయం వచ్చింది అనుకున్నది. శివుణ్ణి అనుజ్ఞ అడిగింది, ఏమండి రావత్సాయి కానీ వచ్చేయి, దీనికోసం ఎదురు చూస్తున్నానన్నాడు. అరుణాసురుడు క్రౌంచ పర్వతం దగ్గర ఉండేవాడు. ఈ శ్రీశైల పర్వత శ్రేణిలో క్రౌంచ పర్వతం దగ్గర నుంచి శ్రీశైలం మధ్యలో, అంటే శిఖర దర్శనం నుంచి గుడి దగ్గర ఉన్న ప్రాంతంలో తిరిగేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఋషుల్ని చంపేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో వాడు పరమేశ్వరుడి అనుగ్రహం లేని వారందరినీ తిని పారేశాడు, చాలామందిని మింగేశాడు. ఎందుకంటే అప్పటికి లింగం కూడా లేదుగా, జ్యోతిర్లింగం లేని రోజులు కదా మరి, అందుకని. ఆ రోజుల్లో అక్కడ కేకారణ్యాలు, ఆ కేకారణ్యాల్లో బిల్లులు ఋషులు ఉండేవారు. ఋషులు కళ్ళు మూసుకు తపస్సు చేసేవారు, వాళ్ళందరినీ భక్షించడమే వాడి పని. ఆ భక్షిస్తున్న రాక్షసుని చంపి వాళ్ళని రక్షించడం కోసం దేవతల ప్రార్థన అంగీకరించింది అమ్మవారు. వెంటనే తన పరివారంతో కలిసి అక్కడికి వచ్చింది. ఆరు కాళ్ళు కలిగినది తుమ్మెద, పైగా స్త్రీ కదా భ్రామరి, మగవాడైతే భ్రమరం, భ్రామరీ రూపం ధరించింది, ఆడు తుమ్మెద రూపం ధరించింది, తన పరివారంతో వచ్చింది. జమ్మంటూ ఆ రాక్షసుడు చెవి చుట్టూ చేరి పెద్ద గొడవ చేసేసింది. ఏమి రొదా ఏమి రొదా, ఒక్కొక్కడు అరుస్తూ ఉంటే మైకులు పగిలిపోతాయే, అప్పుడు ఆ చెవి సరిగ్గా స్పీకర్ దగ్గర పెట్టిన వాడి చెవి ఏమవుతుంది, అలా అయిపోయింది వాడి చెవి, చెవులు పగిలిపోయాయి, నెత్తురులా కారిపోయింది పొటపొట పొటపొట, వాడి తలంతా పగిలిపోయినట్టు అయిపోయింది. ఈ విధంగా చెవులు పగిలి, కర్ణభేరి పగిలి, రక్తం బయటకు వచ్చి గడగడా కొట్టుకుని చచ్చిపోయాడు వాడు. ఈ విధంగా అమ్మవారు వాడిని చంపిందనమాట. లోకాలని పీడించి అరుణాసురుణ్ణి అమ్మవారు తుమ్మెద రూపంలో వచ్చి ఆ క్రూర రాక్షసుడిని గొంతు నులిమి చంపేసిందనమాట. ఈ విధంగా చంపకుండా చంపడం అంటారు, శబ్దం ద్వారా చంపింది. వాడి వరమే వాడికి కండకావరం తెచ్చి చివరికి మరణానికి మూలమయ్యింది. ఇప్పుడు అమ్మవారు అంది అయ్యవారిని, ఏమండి ఇప్పుడు నేను ఈ రూపంతో మా అబ్బాయిని చూడొచ్చా అంటే, ఇలా చూస్తే ఆయన ఏం పెద్ద పట్టించుకోడు, ఇలా తుమ్మిద రూపంలో, సౌండ్ మాత్రం చేయకు, మీ అబ్బాయికి సౌండ్ ఎలర్జీ కొంచెం కాబట్టి మెల్లిగా జిమ్ అనుకుంటూ వెళ్ళి చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాయి అన్నాడు ఆయన. రోజు ఆవిడ కాసేపు వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూసుకుని అనుమానం రాకుండా, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే వాడికి అనుమానం వస్తుంది. అలా ఒకసారి చూసిన మా అబ్బాయి బాగున్నాడు అనుకుని తిరిగి వచ్చేది. ఈయన అన్నాడు, నా దగ్గర నువ్వు ఉన్నావనుకో, ఈ ముసలి రూపం విడిచిపెట్టి యవ్వన రూపం ధరిస్తాను, నువ్వు అంత అందగత్తేవి, చచ్చిపోయిన మన్మధుణ్ణి బతికించగలిగే సుందరివి నువ్వు, కాబట్టి నా మాట విని నా దగ్గర ఉండకు, ఆ పైకి వెళ్ళి నా నెత్తి మీద కూర్చో అన్నాడు. భార్యకి నెత్తి మీద స్థానం ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన, భార్యను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలట ఇప్పటికి కూడా. అందుకే శివలింగం కింద ఉంటుంది మల్లికార్జున లింగం, అమ్మవారు చూసారా ఎత్తుగా ఉంటుంది. తద్వారా ఏమంటున్నాడు ఆయన, నాయనలారా మీరందరూ కింద కూర్చొని వినండి, భార్యలను కుర్చీలో కూర్చోమనండి అని చెప్పాడు. అందుకు భార్యలు అలా గౌరవించమండి, శివుడికి అసలు వినడం కాదు, అలా గౌరవించాలి. ఈ విధంగా భార్యామణిని ఉన్నత స్థానంలో, భ్రామరీదేవిని భ్రమరాంబికాదేవిని పైన కూర్చోబెట్టాడు.